బ్రహ్మచారి ఇచ్చిన పక్షి బియ్యాన్ని తిన్నారు. బృహన్నారదీయ పురాణంలో పేర్కొనబడిన హరేనామ శ్లోక భావాన్ని విపులంగా వివరించారు. ఇందులో మహాప్రభు యొక్క లీలలు అన్ని సంక్షిప్తంగా ఇస్తూ వచ్చారు. అందు గురించి తర్వాత అన్నారంటే, దీనికి ముందు ఇంకొక లీల వివరించారు, వరాహ అవతారం. ఎవరి దగ్గర ప్రకటించారు? మురారి గుప్త ఇంట్లో వరాహ అవతారం ప్రకటించారు, వరాహ భావంలోకి వచ్చేసారు. ఇక్కడ శుక్లాంబర బ్రహ్మచారిని చాలా శుద్ధ భక్తుడైన బ్రహ్మచారి భిక్షాటన చేసుకొని ఉన్నదంతా చాలా సరళంగా జీవిస్తుంటాడు. ఒకసారి మహాప్రభు యొక్క సంకీర్తన చాలా ఆధ్యాత్మిక ఉద్వేగం తన్మయత్వంతో జరుగుతూ ఉంటే ఆయన భిక్షాటన చేసుకుంటూ అక్కడికి వస్తారు. ఎప్పుడు నామం చెప్పుకుంటూ ఉండేదాన్ని. అక్కడికి వస్తూనే మహా భగవంతుడికి చాలా ప్రియం ఏంటంటే, తన భక్తులు తన భక్తుల దగ్గర ఏది ఉంటే అది తినాలని చాలా ఆరాట పడుతుంటాడు భగవంతుడు. అందుకే ప్రేమతో నాకు ఇవ్వండి అని కోరుకుంటాడు. తనకి తక్కువ ఏం లేదు, ప్రేమతో ఇవ్వండి అని కోరుకుంటుంటాడు. అలా ప్రేమతో ఉన్న భక్తులు ఒకవేళ అయ్యో మా దగ్గర ఏముంది ఇచ్చేదానికి చాలా అల్పులం అనుకుంటే, భగవంతుడి స్వయంగా వెళ్ళి తీసుకుంటాడు వాళ్ళ దగ్గర. వాళ్ళ మహాభాగ్యం వాళ్ళది. ఇక్కడ సుధామ అటుకులు మొహమాట పడుతున్నాడు, నేను ద్వారకా తీసుకో అటుకులు ఇవ్వడమా అని. ఆ ప్రేమ చూసి, నా కోసం ఏదో తెచ్చింటావు కదా నువ్వు అటుకులు. ఇక్కడ చూడండి, భిక్షాటనకి వెళ్తే మంచి బియ్యం వేస్తారా నీకు? నేను అనేది మంచి బియ్యం వేస్తారంటే పచ్చి బియ్యం వేస్తారు. రకరకాలు ఉంటాయి, నూకలు ఉంటాయి, దాంట్లో సరిపోయి చెడిపోయినా కూడా ఉండొచ్చు. అందరూ మంచి వేస్తారని ఏం లేదండి, కలిసిపోయి ఉంటాయి దాన్ని. భిక్షాటను మాది ఆయన బ్రహ్మచారి జోలు కట్టుకొని ఉన్నాడు, దాంట్లో బియ్యము మహాప్రభు తినేస్తారు. ఆయన వద్దు వద్దు అంటున్నా కూడా తినేస్తారు. ఇక్కడ ఇచ్చినట్లు రాశారు, ఇచ్చిన పచ్చి బియ్యాన్ని ఇచ్చిన అంటే ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి పచ్చి బియ్యమే తినేస్తారు. అట్లనే మహాప్రభు అన్నం కాదు అక్కడ, బియ్యము పచ్చి బియ్యం అంటే ఏమని నీకే తెలుగులో చెప్పాలి నాకు అర్థం కాదు.
నేను ఇందాక పచ్చి
భిక్షాటనకి వెళ్ళాడు, బియ్యం వేశారు, ఆ బియ్యం తినేశారు మహాప్రభు ఆయన దగ్గర. చాలా అంటే ఆ భక్తుడు పట్ల ఎంత, ఆ భక్తుడు హృదయంలో ఎంత ప్రేమ పొంగిపోతూ ఉంటే నా తీసుకొని తినాలి. తీసుకున్న తర్వాత ఈ హరేనామ శ్లోకం గురించి వివరించారు చైతన్య మహాప్రభు. ఏ శ్లోకం అది? ఎంతమందికి రాదు ఈ శ్లోకం చేయతని? నేర్చుకోవాలి, చాలా ముఖ్యం. ఇక్కడ భాష్యంలో 20 భాష్యంలో శ్లోక శుక్లాంబర బ్రహ్మచారి గురించి వివరణ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు, ఆ సంచిని లాక్కొని దానిలోని బియ్యాన్ని తిన్నారు. లాక్కొని ఆయనకి ఇష్టం లేదు మహాప్రభుకి ఇది ఇవ్వటం. జగన్నాథపురిలో కూడా ఎవరి నుంచి లాక్కొని తిన్నారు? రాత్రి తరగతి విన్న వాళ్ళకి తెలుస్తుంది, లాక్కొని తిన్నారు. నువ్వు చాలా మధురమైనది ఆస్వాదిస్తున్నావు అని. ఇది 21వ శ్లోకం. హరేనామం. ఈ కలియుగంలో ఆత్మానుభూతికి హరినామం కన్నను అన్యోపాయం లేదు లేదు లేదు. ఇక్కడ 3 సార్లు చెప్పారు. ఏం చెప్పారు 3 సార్లు? హరే నామం, హరినామం, హరినామం. తర్వాత వేరే ఉపాయం లేదు లేదు లేదు. ఈ పదాల గురించి మహాప్రభు వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. హరినామమే అని 3 సార్లు ఎందుకు వాడారు, ఏవా అని ఎందుకు వాడారు, లేదు అని ఎందుకు వాడారు, ఒక్కొక్క పదం గురించి వివరణ ఇచ్చారు ఇందులో. ఈ శ్లోకము మహాప్రభువు దీక్ష తీసుకున్నప్పుడు, దీక్ష తీసుకొని తన్మయత్వంలో ఏమవుతుంది నాకేం అర్థం కావాలి, పిచ్చివాడిని అయిపోతున్నాను ఈ మంత్రం చెప్పి అనేసి మహాప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరు వాళ్ళ గురువు? అయ్యా ఏం మంత్రం ఇచ్చావు నాకు పిచ్చెక్కుతుంది అని. ఏం పిచ్చెక్కిందంటే, కృష్ణ పిచ్చెక్కిపోతుంది నాకు, బా నీ జన్మ ధన్యం అయిపోయింది అని, నాకెప్పుడు వస్తుందో అట్లా అని చెప్పి మహాప్రభు చెప్పింది. ఆ సందర్భంలో కాదు, ఆ ప్రకాశానంద సరస్వతి అడుగుతారు, అయ్యా నువ్వు నీ పూర్వాశ్రమంలో అంటే సన్యాసం తీసుకోకముందు మంచి పండితుడు అని విన్నాం మేము, నువ్వేంది భావుకత, సాధారణ వ్యక్తులు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు, పాండిత్యం లేని వాళ్ళు, వాళ్ళతో కలిసి హరే కృష్ణ నీ చెంగు చెంగున ఎగురుతున్నావు, ఇదేంది ఏంది నీకేమైంది? అప్పుడు చెప్పింది, గురువు మరి మూర్ఖ దేకి కరిల శాసనం, మా గురువు నన్ను చూశారు, చూసి నువ్వు మూర్ఖుడివి అని ఒక శాసనం చేశారు నా కోసం. ఏం చేశారు, ఏం చెప్పారు? వేదాంతే తోమార నహి అధికార, వేదాలు చదివేందుకు అర్హత లేదు, కృష్ణనామ జప సదా, కృష్ణనామే కీర్తన చేసుకుంటుండే ఎప్పుడు 24 గంటలు, ఏ మంత్ర సార, ఇదే మంత్ర సారం, మంత్రాలన్నిటి సారం కృష్ణనామమే అని మా గురువు చెప్పారు. చెప్పి ఒక శ్లోకం చెప్పారు నాకు. ఏ శ్లోకం? హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ అన్యత, అంటే వేరే వేరే, అన్యత అంటే వేరే, ఇక్కడ గతిర అన్యత, గతి అంటే మార్గం, అన్యత వేరే మార్గం. ఇక్కడ ఏమన్నారు, 3 సార్లు చెప్తున్నారు, వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు వేరే మార్గం లేదు, ఏది తప్పితే దేనికోసం ధరించడం అండి? సర్వసిద్ధి, మహాప్రభు చెప్పింది, యహా అయితే సర్వసిద్ధి వైబే తుమార, సిద్ధి అంటే ఏమి? విజయం, ఇది ఉందంటే మీరు సంపూర్ణ విజయం సాధిస్తారు. ఏది ఉంటే? హరినామం ఉంటే సంపూర్ణ విజయం సాధిస్తారు. సరే, 22వ శ్లోకంలో, కలికాలే నామ రూపే కృష్ణావతార, నామైతే హయా సర్వ జగత్ నిస్తార, కలికాలే నామ రూపే కృష్ణావతార, నామైతే హయా సర్వ జగత్ నిస్తార నిస్తార్ నిస్తార్ అంటే ఏంటి?
ఉద్ధరించబడదు.
ఉద్ధారం అంటే ఏంటి?
ఉద్ధరించబడదు,
హరించబడడం, దాటివే ఈ భవసాగరాన్ని దాటేదానికి మార్గం. తారక మంత్రం అనే పదం విన్నారా? వేదికైనా దొరి వేదికైనా దొరికైన తారకం జనపద గేయాల్లో వచ్చేటివి, ఇప్పుడు లేవు. లేదు ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా అది అమ్మాయిలు అబ్బాయిలు అది జనపద గేయాలు కూడా ఇంతకుముందు భగవంతుడి మీద వచ్చేటివి, ఇప్పుడు లేవు. ఉన్నాయా? లేదు. అసలు ఉన్నాయి జనపద గేయాలు? అరుదుగా ఉన్నాయి. ఆ ఉన్నవి కూడా ధార్మికమైన నేను చిన్నప్పుడు వినే, దొరికిన వెతికిన దొరికిన తారక మంత్రము ఓరన్నా, తారక మంత్రం అంటే నన్ను దాటించేటువంటి మంత్రం దొరికింది. ఇంకొకటి కూడా, పాము పట్టగా వస్తారు మనం, పాము పట్టడానికి వెళ్తున్నా నేను, వస్తారా? వస్తాను. ఏం పాము? పాము పుట్టలో ఉంటుంది, ఎక్కడో దాక్కొని, అంటే ఆధ్యాత్మిక జీవితం అంత కష్టము, ఎక్కడో దాక్కొని ఉంటుంది, దాన్ని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. నేను వెళ్తున్నాను, మీరు ఎవరన్నా వస్తారా? అప్పుడు అర్థం ఏంటి కాదు, అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. పాము పట్టక వస్తారేమో, ఆ పాము దొరికితే ఏమేమి ఫలితాలు ఉంటాయో కూడా తర్వాత పాడు. కలికాలి నిస్తారా అంటే ఇక్కడ ఉద్ధరించబడడం, ఈ భవసాగరం నుంచి బయటపడటం. ఏం సహాయం చేస్తుంది? కలియుగంలో భగవన్ నామము శ్రీకృష్ణుని అవతారం. ఎన్ని యుగాల్లో అవతరిస్తాడు భగవంతుడు ఏకనాథ్? ఎన్ని యుగాల్లో అవతరిస్తాడు సుజిత్? యుగాలన్నీ నాలుగు. ఏ యుగంలో వస్తాడు కృష్ణుడు? ఓకే, మిగతా యుగాల్లో కృష్ణుడు వస్తాడు రాడా? అదే, ఎన్ని యుగాల్లో వస్తాడు? నాలుగు యుగాలు. సో కలియుగంలో ఏ అవతారంలో వచ్చాడని చెప్తున్నారు ఇక్కడ? నామరూపి కృష్ణ. కలికాలి నామూర్తి కృష్ణ అవతారం. ఎందుకు నామరూపంలో వచ్చాడు? ద్వాపర యుగంలో ఏ రూపంలో జరిగేది అర్చన? విగ్రహారాధన. ఇప్పుడు విగ్రహారాధన చేయలేము మనం. విగ్రహారాధనకు తగిన కనీస శుభ్రత కూడా తెలియదు మనకి, కనీస శుభ్రత కలియుగ జనులకి. అందుగురించి భగవంతుడు చాలా సరళమైన విధానం నామరూపంలో ప్రకటమైంది. కలికాలి నామరూపి కృష్ణావతార. నామ హైతే హయ సర్వజగత్. సర్వజగత్, జగత్ అంటే ఏంటి ఇక్కడ? ప్రపంచం మొత్తం ఉద్ధరించబడుతుంది. కేవలం మానవులే కాదు, సర్వజీవరాశి ఉద్ధరించబడుతుంది. వాతావరణం మొత్తం శుద్ధమవుతుంది. హరినామం, హరినామం మారుమోగుతూ ఉండాలి. ఎక్కడ చూసినప్పుడు మారుమోగుతూ ఉంటే అప్పుడు ఈ ప్రపంచం ఏమైపోతుంది? వైకుంఠం అయిపోతుంది. ఎటువంటి చింత ఉండదు. కేవలం ఆ చిన్న ఆ శబ్దం అంతే. హరే కృష్ణ, ఈ శబ్దం మారు మోగుతూ ఉండాలి ఎక్కడ చూసినప్పుడు. ఈ శ్రీల సార్వం భట్టాచార్య వాళ్ళ బావమరిది ఎవరు? మనం చైతన్య మహాప్రభుని అనుసరించే వాళ్ళము. కనీసం చైతన్య లీలలో కనీసం కొంతమంది పేర్లు, ముఖ్యమైన పేర్లు నాకు గుర్తుండకుంటే ఎట్లా చెప్పండి? గోపీనాథాచార్య. శుద్ధ భక్తుల పేర్లు గుర్తుండకుంటే ఏంది మన పరిస్థితి? చాలా ప్రమాదకరము. ఏం చేస్తున్నాం మనం ఇస్కాన్లో చేరి? గోపీనాథ్ ఆచార్య, శ్రీ సార్వం భట్టాచార్య వల్ల బావమరిది అంటే గోపీనాథ్ ఆచార్య వాళ్ళ యొక్క సోదరిని సార్వం భట్టాచార్య వివాహం చేసుకుంది. చాలా గొప్ప భక్తుడు, శుద్ధ భక్తుడు గోపీనాథ్ ఆచార్య. మహాప్రభు జగన్నాథపురికి వచ్చినప్పుడు స్పృహ తప్పి పడుకోవడం జగన్నాథుని చూసి, తర్వాత ఎవరు ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? జగన్ సార్వం భట్టాచార్య దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఆస్థాన పండితుడు కాబట్టి ఆయన సహాయకులతో, సేవకుల సహాయంతో మహాప్రభుని ఇంటికి తీసుకెళ్లడం, తర్వాత మహాప్రభులో ఉన్నటువంటి దివ్యమైనటువంటి భావోద్వేగ లక్షణాలను చూసి, పండితుడు కాబట్టి సాధారణ లక్షణాలు ఇవి ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థాయి అని అర్థం చేసుకున్నారు. అయితే గోపీనాథ్ ఆచార్య చెప్తారు ఈయన భగవాన్ అని చెప్తారు. కానీ కాదు, మూడు యుగాల్లోనే భగవాన్ వచ్చేది. త్రియుగ త్రియుగ ఆయన పండితుడు కాబట్టి చాలా శ్లోకాలు పూర్తి చేశారు. గోపీనాథ్ ఆచార్య చాలా సరళంగా అంత గొప్ప పండితుడిని ఒక శ్లోకం చెప్పారు. చెప్పి అవునవును వాస్తవమే అనిపించాడు. ఏ శ్లోకం? భగవద్గీతలో ఒక శ్లోకం. సంభవామి యుగే యుగే అని చెప్పాడు, ఆ శ్లోకం తప్పైపోతుంది కదా అని అడిగాడు. అంతే, తప్పైపోతుంది. అవును కరెక్టే కదా. అవును, ఇది ఈ యుగంలో వచ్చాడు ఈయన. అప్పటికి విశ్వసించలేదు, తర్వాత తర్వాత అర్థమవుతుంది. సర్వం భట్టాచార్య గొప్ప భక్తుడు అయిపోతాడు, తర్వాత మహాప్రభు పక్కనే కూర్చొని ప్రసాదము స్వీకరిస్తుంటాడు, హరినామం పలుకుతూ మధ్య మధ్యలో. అప్పుడు గోపీనాథ్ ఆచార్య వచ్చి, చూడు ఎంత గొప్ప భాగ్యము మా బావగారికి, ఒకప్పుడు మాయావాది, ఎప్పుడు శుష్క వేదాంతం పలుకుతుండేది, ఇప్పుడు గరుడలాగా, గరుడ రెక్కలు ఇలా అంటే సమవేత సంగీతం భగవంతుని ఆనందం అంటే అక్కడ చైతన్య మహాప్రభుకి ఎంత ఆనందమో సార్వభౌమ భట్టాచార్య ఆయన ప్రచారం కానీ ఆయన యొక్క పాండిత్యం కృష్ణుని కీర్తించడం గరుడలాగా ఉన్నాడు ఇప్పుడు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య విని అవును అవును ఒకప్పుడు నక్కలాగా తోడేలాగా అరిచేవాడిని ఇప్పుడు భక్తుల కృప వల్ల ఈ విధంగా ఏదో కొంచెం నేను ఈ విధంగా వచ్చాను. చైతన్య మహాప్రభు కూడా నీ కృప వల్ల ఆయన ఇంత స్థాయికి వచ్చాడు అంటే భక్తులు ప్రార్థన చేయాలి, భక్తులు భక్తుల దృష్టి మన మీద పడితే మన కృప లభిస్తుంది. ఇది చైతన్య చరితంతో నిండా అదే. కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి ఏం నేర్పిస్తున్నాడు అంటే భక్తులు భక్తుల మధ్య ఎలా సంబంధాలు ఉండాలి అనేది నేర్పిస్తున్నాడు. అక్కడ మహాప్రభు ఏం చెప్తున్నారు, నువ్వు నీ మనసులో ఉంది అతడు భక్తుడు కావాలని తీవ్రంగా కాబట్టి అయ్యాడు, నీ కృప వల్ల అయ్యా. అక్కడ సంభవామి యుగే యుగే అయితే ఇక్కడ ఇక్కడ ఏమన్నారు కలికాలే నామరూపే కృష్ణ అవతారని అక్కడ చైతన్య మహాప్రభు అవుతారు. దానికి ఏం సమాధానం, భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నది చిన్న అవతారం. చిన్న అవతారం అంటే గుప్త అవతారం, గుప్తంగా వచ్చాడు. మిగతా మూడు యుగాల్లో ప్రత్యక్షంగా అర్థమవుతుంటుంది భగవాన్ అని చెప్పేసి, కానీ ఇక్కడ గుప్తావతారం కాబట్టి భగవంతుని త్రియుగ అని పిలుస్తారు. అంటే మూడు యుగాల్లోనే వస్తావు స్వామి నువ్వు అని పిలుస్తారు, కానీ భక్తులకి అర్థమవుతుంది నాలుగు యుగాల్లోనూ వస్తాడు. ఇక్కడ నామరూపం కలికాలే నామరూపి కృష్ణ అవతార్. భగవంతుడు దేనికోసం అవతరిస్తాడు, ధర్మ సంస్థాపన, సాధురక్షణ, దుష్ట శిక్షణ. ఈ నామం ద్వారా అవుతున్నాయా ఇవి మూడు? సాధురక్షణ అవుతుందా? సాధువులు ఎప్పుడు సదా రక్షించబడుతూనే ఉంటారు నామం చెప్పుకుంటూ. తర్వాత దుష్ట శిక్షణ అవుతుందా? ఎక్కడున్నారు, ఎక్కడ చంపుతున్నారు ఇస్కాన్ వాళ్ళు చంపుతున్నారు ఎక్కడని? మన హృదయంలో ఉన్నటువంటి దుష్టుల కామ క్రోధమో ఇది పెద్ద అంతమైపోయింది. చాలా సంతోషం అంతమైన వాళ్ళ సాంగత్యం ఇవ్వడం కోసమే ప్రభుపాద ఇది పెట్టింది. అంతం చేసుకోవాలనుకునే అలాంటి వాళ్ళు ఉంటారు కదా. దుష్ట మన హృదయంలో అసురుడు అందరు ఉన్నారు, రావణ, కుంభకర్ణ, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్ష, ఇంకా ఇద్దరు ఉన్నారు దంతవక్ర, శిశుపాల. వీళ్ళందరూ కామక్రోధము లోక మదం మచ్చరికి ఒక్కొక్కరు ఒక్కోదని ప్రతీక. వీళ్ళు మన లోపల ఉన్నారు, వాళ్ళు వాళ్ళ వాళ్ళ వంశజులమే మనం. ఇప్పుడు మారాలని ప్రయత్నం చేస్తున్నాం అది. కాబట్టి ఎవరైతే మారాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ సూచన ఈరోజు మనం చదివేది మహాప్రభు ఇచ్చింది. శుక్లాంబర బ్రహ్మచారి కాదు వాస్తవంగా ఇక్కడ ఇచ్చింది భగవద్గీత. ఎవరికి కృష్ణుడు చెప్పింది మనకు? ఎవరి ద్వారా ఇచ్చాడు? అర్జున్. ఇది కూడా అంతే, మనకే చెప్పచ్చు కదా ప్రత్యక్షంగా. అర్జునుడు ఎందుకు మధ్యలో ఈ శుక్లాంబర బ్రహ్మచారి ఎందుకు?
తన అంతరంగీత భక్తుడే,
అది మనకే చెప్పచ్చు కదా భగవద్గీత. నాకేమో అవసరం అంటాం, మొట్టమొదట వచ్చే పదం అదే. నాకేమో అవసరం, భగవంతుడు చాలా మర్యాదస్తుడు, పెద్ద ఇంగ్లీష్ జెంటిల్మెన్ అంటారు కదా. జెంటిల్మెన్ అంటే చాలా మర్యాదస్తుడు అని అర్థం. ఎవరికి ఎక్కడ చురక ఎలా వేయాలో మళ్ళీ అది వేసినట్టు తెలియకుండానే వేస్తాడు భగవంతుడు. మనకి ఇప్పుడు భగవద్గీతలో ఉంది మొట్టమొదట ఏ పదం వాడాడు కృష్ణుడు, మొట్టమొదట నువ్వు మూర్ఖుడివి అని వాడాడు అర్జునుడిని. అదే మనకు నువ్వు మూర్ఖుడివి నా మాట విను అంటే మనం వస్తాం ఇస్కాన్కి, భగవద్గీత చదువుతామా? నువ్వు మూర్ఖుడివి భగవద్గీత చదువు అంటే చదువుతాను మొదట్లో. ఇప్పుడు అంగీకరించవచ్చు మొదట్లో ఇస్కాన్ భక్తులు వచ్చి నువ్వు మూర్ఖుడివి భగవద్గీత చదువు తీసుకొని అంటే ఏం చెప్తావు నేను? కృష్ణుడు కూడా అంతే, వీళ్ళ ఇంకా రివర్స్ అయిపోతారు, ఇంకా దూరం అయిపోతారు అని చెప్పి తన భక్తుల్ని నువ్వు మోరుకొడివి, నువ్వు ఇలా ఉన్నావు అని. ఇక్కడ శుక్లాంబర బ్రహ్మచారికి ఏం అవసరం లేదు, ఆయన ఏ స్థితిలో ఉన్నారు, భిక్షాటన చేసుకుంటూ అది కొంచెం గింజలు దాన్ని ఉడకబెట్టుకుని తిండి 24 గంటల నామంలో మునిగిపోయింది మన కోసమే. ఇది ఆయనకు ఉండడానికి ఆశ్రమం లేదు, ఇల్లు లేదు, ఆయన కోసం చెప్పాడు. మనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, లేదా అని మన కోసం కాదు. సరే 23వ శ్లోకంలో దాడ్యలాగి హరే నామ ఉక్తి తీన
భారాగి
జడలోక భుజాయితే పున ఏవకారా. ఇప్పుడు ఈ హరేనామ అనే శ్లోకంలో హరేనామ అనేది 3 సార్లు ఉచ్చరించబడింది, ఏవ అనేది మళ్ళీ హరేనామ ఏవ ఒకసారి వాడారు, దానికి వివరణిస్తున్నారు. ఈ శ్లోకము ఏవ అని 3 సార్లు నొక్కి చెప్పింది, 3 సార్లు అని హరేనామ ఎక్కడ 3 సార్లు వస్తుంది, హరేనామ ఇవ హరేనామ ఇవ 3 సార్లు వస్తుంది, హరేనామ ఏవ కలిపినప్పుడు హరేనామ ఇవ హరే అరే నామ అరే నామ అరే నామైవ కేవలం నాస్తేవ, దీంట్లో వస్తుంది నాస్తేవ 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 అంటే మొత్తం 4 సార్లు వస్తుంది ఏవా, అరే నామ అరే నామ అరే నామైవ కేవలం, అక్కడ మళ్ళీ నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి. ఈ శ్లోకమున ఏవ అని 3 సార్లు నొక్కి చెప్పబడింది. అంతేకాకుండా సాధారణ జనానికి అర్థం కావడం కోసం హరేనామ అని కూడా 3 సార్లు పలకబడింది. ఇక్కడ 3 సార్లు అనే దానికి శ్రీల ప్రభుపాద ఏం వివరణిస్తున్నారు, సామాన్య మనిషికి ఏదైనా నొక్కి చెప్పాలంటే ఎవరైనా దానిని ముమ్మాటికి చెప్పడం పరిపాటి. సాధారణ జనం అంటే మూర్ఖ జనం, కోర్టులో కూడా శుద్ధితో కొడతారు, ఆర్డర్ ఆర్డర్ అప్పుడు వినలేదంటే అసెంబ్లీలో కూడా అంతే కదా, ఉందా అసెంబ్లీలో. సరే ఇక్కడేమి, సామాన్య మనిషికి ఏదైనా నొక్కి చెప్పాలంటే ఏదైనా దానిని ముమ్మారు చిన్నపిల్లలు ఏదైనా అల్లరి చేస్తుంటారు, ఒకసారి రెండు సార్లు మూడు దో 3 సార్లు చెప్పాను ఇప్పటికే నీకు అంటేనే వాళ్ళు అలర్ట్ అవుతారు. లేదు సార్ లేదు, ముఖ్యమైనది ఏదైనా చెప్పాలనుకో, చెప్పావు బాగా వివరించి వెళ్ళేటప్పుడు ఏం చెప్తావు, గుర్తుందా, గుర్తుంటుంది కదా, గుర్తుంటుంది కదా, 3 సార్లు చెప్తారు చాలా ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలనుకున్నావు. సామాన్య జనానికి ఉదాహరణకి నీవు చేయాల్సింది నీవు చేయాల్సింది నీవు చేయాల్సిందే, ముమ్మాటికి నువ్వు చేసి తీరాల్సిందే అంటారు. ముమ్మాటికి అంటే 3 సార్లు, నువ్వు చేసి తీరాల్సిందే అనేది 3 సార్లు అని, 3 అనే పదం ముమ్మాటికి అంటే 3 సార్లు అంటే నువ్వు తప్పకుండా వేరే మార్గం లేదు చేసి తీరాల్సిందే. అందు గురించి ఇక్కడ హరేనామ కలియుగంలో ధరించబడాలంటే హరినామం తప్పకుండా చేయాల్సిందే. ఈ విధంగా బృహన్నారదీయ పురాణము హరినామ కీర్తనను గురించి పదే పదే నొక్కి చెప్పింది. దీని ద్వారా జనులు దానిని గంభీరంగా తీసుకొని మాయాబంధం కాగలరు. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా లక్ష జనులు వాస్తవంగా ఆధ్యాత్మిక జీవన స్థితికి రావడం, ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇది. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా లక్షలాది జనులు వాస్తవముగా ఆధ్యాత్మిక స్థితికి రావడం ప్రపంచవ్యాప్తంగా మా ఇస్కాన్ లో చూస్తున్నాం. ఇది మా స్వానుభవము. ఎవరి అనుభవం ఇది? శ్రీ ప్రభుపాద్ సాక్షాత్ చూస్తున్న నా కళ్ళతో ఆధ్యాత్మిక స్థితికి వస్తున్నారు. ఏం చేయడం ద్వారా? హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం నామసేవ, నిత్యం నామసేవ చేయడం వల్ల వస్తుంది. అంటే ఎంత ముఖ్యమైనదో చూడండి, ఆధ్యాత్మిక స్థితికి జీవుడు తన సహజ స్థితికి తిరిగి రావాలంటే ఏం ఆధారం? ఇక్కడ నామాధారం. నియమాలను పాటిస్తూ ఈ హరేణామ మహామంత్రాన్ని ప్రతిరోజు కనీసం 16 మాలలు జపించాలని శిష్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా వారి విజయం, ఎవరి విజయం? 16 మాలలు నియమాచరణ చేస్తూ 16 మాలలు చేస్తారో, అది కూడా ఉంది ఇక్కడ, జాగ్రత్తగా చూడాలి. కనీసం 16 మాలలు, ముందేం చెప్పారు, కనుక నియమాలను పాటిస్తూ కనీసం 16 మాలలు జపం చేస్తున్న శిష్యులందరికి నేను, ఆ విధంగా వారి విజయం, ఎవరైతే చేస్తారో వారి విజయం నిస్సందేహముగా సునిశ్చితం. నిశ్చితం అంటే, సునిశ్చితం అంటే తిరుగులేదని. నిశ్చితం అంటే ఒకవేళ అటు ఇటు అవ్వచ్చేమో, ఇప్పుడు నిశ్చితార్థం అంటారు వివాహానికి ముందు. నిశ్చితార్థం అంటే అర్థం ఏమి, ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి వివాహం అయిపోతుంది, ఇంకా వేరే వాళ్ళతో వీళ్ళకు అని. ఇప్పుడు నిశ్చితార్థాలు పెట్టుకున్న వాళ్ళు కూడా
లేరు,
క్యాన్సిల్ చేసుకుంటున్నారు, రద్దు చేసుకుంటున్నారు. అంతేందుకు, పెళ్లి పీటల మీద కూర్చున్న వాళ్ళు రద్దు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. సరే, ఇక్కడ నిశ్చితం ప్రభుపాద ఏమంటారు, సునిశ్చితం. సునిశ్చితం, సునిశ్చితం అంటే తిరుగులేదు. దేనికి తిరుగులేదు? ఈ భవసాగరాన్ని తప్పకుండా దాటేస్తారు. ఎవరు దాటుతారు? అనునిత్యం, అనునిత్యం నామ సేవ చేసే వాళ్ళు దాటేస్తారు, నియమాలు పాటిస్తూ. తర్వాత 24వ శ్లోకంలో కేవల అనే పదానికి వివరణిస్తున్నారు మహాప్రభు. కేవల శబ్దే పునరపి నిశ్చయ కారణ జ్ఞాన యోగ తప కర్మాది నివారణ. కేవల అనే పద ప్రయోగం జ్ఞానం, యోగం, తపస్సు, కర్మ సాధన వంటి ఇతర పద్ధతులను నిషేధిస్తుంది. కేవలం అంటే ఒకటే, ఇదొక్కటి తీసుకోండి చాలంటే మిగతావి వద్దు అని అర్థం. అది ఇక్కడ చెప్తున్నారు, చెప్తారు కదా, రాజ పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదే. కాబట్టి నేను అనలేదే చెడ్డదని, లేదు నేను రాజ పెద్ద భార్య మంచిది అన్న, అంతే. ఇక్కడ అదే అరే నామ కేవలం అంటే అర్థమేమి, మిగతావి పక్కన పెట్టే, అది ఇక్కడ మహాప్రభు వివరిస్తున్నారు. కేవలం అనేదానికి జ్ఞాన మార్గం, యోగ మార్గం, తపస్సు, ఇవన్నీ కూడా నీ సొంత శక్తి మీద ఆధారపడి ప్రయత్నం చేయడం భవసాగరం దాటడానికి. దాటగలవా? అక్కడ చూడ, సముద్రం మధ్యలో పడిపోయినాడు, ఎంత గజ ఈతగాడ దాటగలుగుతాడు అక్కడ? పైన నుంచి ఎవరు వచ్చారు రక్షించడానికి? నరసాయి బ్రో మంచిది సెలెక్ట్ చేశారు, అంటారు ఎదురు ఏం ఉండాలి, అన్ని గుళ్ళలో గరుడ ఉంటారు. ఇక్కడ గరుడ మీద విష్ణు వచ్చాడు, వచ్చి చేయి అందిస్తున్నాడు. అది ఇస్కాన్లో గరుడ హరినామం. మా కృష్ణ చైతన్య ఉద్యమం హరే కృష్ణ మహామంత్ర కీర్తనమునే నొక్కి చెప్తుంది. నొక్కి చెప్పడం అంటే
గట్టిగా చెప్పడం.
చిన్నపిల్లలు అల్లరి చేసి ఏం చేస్తారు, తొడపాశం పెట్టి, అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది కుర్ర, అదే నొక్కి చెప్పడం అంటే. లేకుండా గుర్తుపెట్టుకోరు వాళ్ళు. కొంతమంది తల్లులు వాతలు కూడా పెడతారు, నీకేమైనా పెట్టారా? భయపడిస్తారు, భయపడకుండా పెడతారు. సారీ, మా కృష్ణ చైతన్య ఉద్యమం హరే కృష్ణ మహామంత్ర కీర్తనమునే నొక్కి చెప్తుంది. చాలా ముఖ్యమని ఇక్కడ. కాగా కలియుగంలో విజయ రహస్యాన్ని తెలియని వారు, ముందేం చెప్పారు విజయ రహస్యం ఏంటి, 16 తర్వాత నియమబద్ధంగా చేస్తే విజయం తథ్యం సునిశ్చితం. ఆ విషయం తెలియని మూర్ఖులు ఉన్నారంట. విజయ రహస్యాన్ని ఎరుగని వారు అనవసరంగా జ్ఞాన సాధన, యోగ సాధన, కామ్యకర్మలను చేయడం ద్వారా లేదా వ్యర్థమైన తపస్సులో నెలకొంటారు. వారు కేవలం కాలాన్ని వృధా చేస్తూ తమ అనుచరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ధ్యానంలో కూర్చో, జ్ఞానం మేము యజ్ఞం చేస్తున్నాము, ఇద్దరు దంపతులు వస్తే ఇంత 600 టికెట్ కూర్చోవచ్చు, మీరు స్వాహా స్వాహా స్వాహా, మీ జీవితము మీ దాని మొత్తం పోగైపోతుంది. శ్వాస మీద ధ్యాస అంట దరిద్రుడు. శ్వాస అంటేనే భౌతికము, గాలి భౌతికము, ఆ శ్వాస భౌతికం, దాని మీద ధ్యానము, అది ఆధ్యాత్మికం అంట. దానికి ఈ ప్రపంచం అంతా మూర్ఖులు అనే దానికి ఆ రూట్లోకి వెళ్తే అన్ని అవి గుర్తొస్తాయి. వారు కేవలం కాలాన్ని వృధా చేస్తూ అనుచరులని తప్పుదోవ పట్టిస్తున్నారు. మేము ఈ విషయాన్ని జనులకు స్పష్టంగా తెలిపితే, ఏ విషయాన్ని, అరే నామైవ కేవలం వేరే పని చేయవు అని మేము స్పష్టంగా చెప్పితే ప్రత్యర్థి వర్గం వారు మా పట్ల కోపం చూపిస్తున్నారు. ప్రభుపాదం విమర్శించారు, ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. ఇస్కాన్ లో అరే రామ అరే కృష్ణ ఈ రెండు లైన్ల వెళ్ళద్దు, అక్కడికి ఏం రాదాలి. నిన్న కూడా సాయంకాలం ఆయన వచ్చాయి, మీ దాంట్లో కేవలం కృష్ణ కృష్ణ తప్ప ఏం లేదు, మా దాంట్లో అన్ని పాడతాం, అన్ని దేవతలు పాడతామని ఇంత గొప్పగా చెప్తున్నారు. కానీ శాస్త్రాదేశం ప్రకారం అటువంటి నామమాత్ర జ్ఞానులు, యోగ కర్మలు, తపస్సులతో మేము రాజీ పడలేము. మనకు సూచిస్తున్నారు రాజీ పడ, ఎక్కడ రాజీ పడే అవకాశం ఉంది. తర్వాత చెప్తున్నారు మేము మీలాగనే మంచివారమని వారంటే, ప్రచారంలోకి వెళ్ళినప్పుడు మాకు కూడా గురువు ఉన్నాడు, మేము ధ్యానం చేస్తాం, మేము ధ్యానం చేస్తున్నాం, మేము తపస్సు చేస్తున్నాము, అంతా ఒకటే, మనమంతా ఒకటే అంటేనే ఏమనాలి. ప్రభుపాద ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమంటారు, మేము మీలాగనే మంచివారమని వారంటే మేమే మంచివారం కానీ మీరు కాదు అని మేమంటాం. అది కేవలం అనే నువ్వు అక్కడ ఈ పదం వాడలేదనుకో, నువ్వు రాజీ పడ్డ వాళ్ళతో మంగళగో ప్రభు బలంగా ప్రచారం చేస్తారు భగవద్గీతలు. ఏదన్నా ఉంది మా ఇంట్లో అంటే తీసుకోండి బయటకు అంటారు, తీసుకొచ్చి ఇది చదువు అది చదువు చదివిస్తాడు, చదివించి అర్థమైందా, అది విషం ఇది అమృతం, తీసుకుంటాడా లేదా తర్వాత విషయం. ఇంది వచ్చు ఆ వ్యక్తి కంటే వదిలిపెట్టాడు, ఖచ్చితంగా చెప్తాడు. దాన్ని తీసిపోయి టాయిలెట్లో వేయ ముందు, ఇట్లా చెప్తాడు టాయిలెట్లో వేసే, మీ ఇంట్లో ఉండకూడదు అది విషయం, ఇది తీసుకో అమృతం. ఇంకొక ఆయన మా ఇంట్లో నేను భగవద్గీత ఇస్తా తీసుకో నువ్వు అంటే, ఎందుకు విషయం నేను ఎందుకు తీసుకోవాలి అని. ఏ కొంతమంది అంటారు మా ఇంట్లో ఉన్నాయి మేము ఇస్తాం తీసుకోండి అని, విషయం నేనెందుకు తీసుకోవాలి అని. నా దగ్గర అమృతం ఉంది, నేను అమృతం ఇవ్వడానికి వచ్చాను నీకు, నీ విషయం నాకెందుకు అని. ఇది రాజీ పడని ద్వారా ప్రభుపాద ఇక్కడ జాగ్రత్త అని చెప్తున్నారు ప్రచారకులకి. యోగో ధ్యానం అంతా అంతా మనం అంతా అంతా ఒకటే, అంతా ఒకటి కాదు, మేము ఒక్కటే స్పెషల్, మీరు పనికిరారు అని చెప్పాలి. అందుకు కేవలం అనే పదం వాడారు. కేవలం అంటే ఇది ఒక్కటే మంచిది, మిగతా కాదు. ఇది మా మొండితనం కాదు, అబ్బా మీరు ఇస్కాన్ వాళ్ళు మొండిగా కాదు, మా మొండితనం కాదు, శాస్త్రవచనం. సాధు అంటే ఏంటి, శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లు పలకాలి. ప్రభుపాద చాలా సార్లు మూర్ఖ అనే పదం వాడతారు, రాస్కెల్ రాస్కెల్ అనే పదం వాడతారు, మూర్ఖ మూఢ ఫూల్స్ ప్రభుపాద అంటారు. ఎవరైనా నా మీద దావా వేయాలనుకుంటే వేసుకోవచ్చు, వాస్తవానికి నేను వాడిన పదం కాదు అది, భగవద్గీతలు కృష్ణుడు వాడాడు. భగవద్గీత మీద దావా వేసుకోండి, పరువు నష్టం దావా భగవద్గీతలో ఉంది, మూడ మూర్ఖ అని నేను అదే వాడాను. నీ పరువు నష్టం దావా వేసుకుంటూ కృష్ణుడి మీద వేసుకోకూడదు, నేను ఆయన సేవకుడిని. అంతే, ఇది అది గుర్తొస్తుంది. ఒక చోట విదేశాల్లో, ఇక్కడ దేశం గుర్తు రావట్లేదు. ఏం చేశారంటే వాళ్ళు ఇది చాలా ఇస్కాన్ వాళ్ళు చాలా తప్పు ప్రచారం చేస్తున్నారు. కృష్ణుడికి 16 వేల 108 వివాహాలు అయ్యాయి. ఆ తర్వాత 16 వేల 108 వివాహాలు అయ్యాయి. ఇదంతా వీళ్ళు విదేశాల్లో ఏంటంటే బహుభార్య విధానం నిషేధించబడింది నేరం అక్కడ విదేశాల్లో, చాలా దేశాల్లో. భారత దేశంలో ఎలా ఉందో తెలియదు. 2-3 వివాహాలు చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకుంటున్నారు కదా, చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే చేసుకోలేకపోవచ్చు, అనుమతి అయితే ఉంది, విదేశాల్లో అనుమతి లేదు. విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకో కావాలంటే, అంతేకాని నువ్వు ఒక భార్యను పెట్టుకొని ఇంకో భార్యను ఇంకో స్త్రీని వివాహం చేసుకోకూడదు. అందుకు కోర్టులో వేశారు ఇస్కాన్ వాళ్ళు. ఇది చూడు ఏంటంటే అనాదర్శం, ఆదర్శం కానటువంటి, ఆదర్శప్రాయుడు కానటువంటి వ్యక్తి గురించి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు 16 వేల 108 పెళ్లిళ్ళు చేసి కోర్టు కేసారు. నామమాత్ర క్రిస్టియన్స్, నిజమైన క్రైస్తవులు వేయరు, నామమాత్ర క్రైస్తవులు వేశారు అక్కడికి వెళ్ళి. ఆ భక్తులు కూడా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే, వాళ్ళకి తెలుసు బైబిల్ పూర్తిగా జీర్ణం చేసుకున్నారు. బైబిల్ వాళ్ళు బైబిల్ జీర్ణం చేసుకొని ఉన్న వ్యక్తే ఇస్కాన్కి వస్తాడు. బైబిల్ అర్థం కాలేదంటే ఇస్కాన్కి కాలేదు. అంటే లోయర్ క్లాస్ పాస్ అయితేనే హయ్యర్ క్లాస్కి వస్తాడు, లేదా హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి లోయర్ క్లాస్ చదవకుండానే హయ్యర్ క్లాస్కి వస్తాడు. అలాంటి మేధావి భక్తుడు అంటేనే చతుర, చతుర అంటే మేధావి. కృష్ణ భక్త బడ చతురు, చతురు అంటే చాలా బుద్ధిమంతుడు. అందుకే బయట వాళ్ళు అంటారు మనం ఇస్కాన్ పిల్లలు తప్ప మిగతా మాట్లాడలేము అంట చాలా సార్లు. ఏం వాళ్ళు ఉన్న వాస్తవం మాట్లాడతారు, మిగతా మాట్లాడలేము అని. అక్కడ కోర్టు కేసారు, కోర్టులో అటు బోన్లో ఆయన నిలబడి, ఇటు బోన్లో ఇస్కాన్ భక్తులు నిలబడ్డారు. మధ్యలో జడ్జి, చెప్పండి ఏం ఈ బహుభార్యత్వము ఇది అంటున్నారు కదా కృష్ణుడిది, అవును చేసుకున్నాడు అంత మంది, ఎవరు కేసు వేసింది కదా అతను ఎదురుగా ఉన్నాడు బోన్లో, చెప్పండి మీ క్రైస్తవంలో ఎంతమంది వివాహం కాకుండా స్త్రీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఏమంటారు, నన్ను అంటారా, నన్ను అంటారు, నన్నుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తారు చెప్పండి అని. అంటే దిమ్మ తిరిగిపోయింది అతను. వాళ్ళు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని మా భర్తగా అంగీకరిస్తున్నామని నన్నుగా స్వీకారం చేస్తారంట. కృష్ణుడు 16 వేలు అయితే యేసుక్రీస్తుకి ఎంతమంది ఉన్నారు చూడు. అంతే ఆ ఒక్క వాక్యం నీకు అర్థం కాదు. అరే కృష్ణుడు 16 వేల మంది అయితే ఇప్పుడు కేసు వేసావు నువ్వు, మీ దాంట్లో ఎంతమంది వివాహం కాకుండా స్త్రీలు నన్నుగా ఉన్నారు, వాళ్ళందరికి భర్త యేసుక్రీస్తే కదా, 16 వేలు దాటిపోయినట్టే కదా, మరి మా కృష్ణుడి మీద ఎందుకు వేశారు కేసు. అంటే అర్థమైంది, కృష్ణుడు చేసింది రైట్, మీరు చెప్పేది తప్పు. అది ప్రభుపాద ఇక్కడ చెప్తారు, రాజి పడకూడదు. అది కూడా అర్థం చేసుకొని ఉండాలి. ఊరిక మొండి పిడివాదం అనుకో, పిడివాదం అంటారు చూడు, ఇది ఇంతే నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంతే, అట్లా కాదు, అవగాహనతో ఉండాలి అని. కాబట్టి ఇక్కడ ఏమి ప్రచారానికి వెళ్తే మనంతా ఒకటే, మనంతా ఆధ్యాత్మికమే. అంటే ఏం చెప్పాలి, నువ్వు ఆధ్యాత్మికం కానే కాదు, మేమే ఆధ్యాత్మికం. ఎందుకు, ఇదో భగవద్గీతలో సతతం కీర్తయంతో మాం, నువ్వు కీర్తన చేయడం లేదు కాబట్టి ఆధ్యాత్మికం కాదు. పత్రం పుష్పం ఫలంతో అయం నైవేద్యం పెట్టి తిని ఉన్నాడు, నువ్వు నైవేద్యం పెట్టి తినడం లేదు కాబట్టి నువ్వు ఆధ్యాత్మికం కాదు. చెప్పేయాలి ముఖం మీదనే. అయితే వాళ్ళ శ్రేయస్సు కొరి చెప్పినప్పుడు మారుతారు. మనము మొహమాట పడతామా, ఏమనుకుంటారో, ఏమవుతుందో, ఏమనుకుంటారు. డాక్టర్ మొహమాట పడ్డాడు అనుకో, చేదు ఉంటుంది మందు ఇస్తే ఏమనుకుంటాడో ఈ పేషెంట్, కడుపు కట్ చేయాలి, నాకు క్యాన్సర్ గడ్డ తీయాలంటే ఏమనుకుంటాడో పాపం. సరేలే నాకు పై పైన అట్లా చేసి పంపిస్తే ఏమవుతుంది, రోగం నయమవుతుంది. ప్రభా సింధు పుస్తకంలో రాశారు మహారాజ్, కుంభమేళలో నేను చూశాను ఒక బెంగాలీ అతను ప్రభుపాదని ఏదో ప్రశ్న అడిగారు, ప్రభుపాద ఘాటు ఘాటుగా సమాధానం చెప్పారు. ఆ ఘాటు ఘాటుగా సమాధానం విని నేను కొత్త ప్రభుపాద ఇది ఇలా అంటున్నారే, ఇంత ఘాటుగా చెప్తే అతను వస్తాడా, ఇంకా రాడు అతను ఇస్కాన్ కానీ అనుకున్నా. మాయ ప్రభు చూస్తే ఆయన ఇస్కాన్కి వచ్చి చేరి ధోతి కట్టుకొని కుర్తా జపమాలు పట్టుకొని ఉన్నాడు. ఇది సాధు అంటే, సాధు అంటే కత్తితో నరికినట్టుంటుంది. నా కొత్తలో అనిపించింది ఆ విధంగా, ఇంత ఇంత ఘాటుగా ఉంది ప్రభుపాద మాట్లాడేది. నేను ఇంకా రాడి జన్మకు అనుకున్నా, కానీ మాయపూర్లో వచ్చి భక్తుడు అయిపోయాడే. వైమార కాలనీలో ఉన్నప్పుడు కూడా ఎవరు అది తెలిసిన వాళ్ళే వచ్చారా, మేము సాయిబాబా భక్తులము అది ఇది అది మనమంతా ఒకటే మీరు కూడా అయితే అది అంటూ వచ్చారా. నేను కూర్చోబెట్టి అంటాను చాలా కఠిన చెప్పాను, తప్పు మీరు చేస్తున్నది, అది అసలు మనిషిని పెట్టుకొని దేవుడు అంటున్నారు అది అంత చెప్పు, తప్పు మీరు శుద్ధ తప్పు చేస్తున్నారు అని 108 భగవద్గీత తీసుకో అని చెప్పాలి నేను వాళ్ళకి. వీళ్ళు మా దగ్గర పక్కనే కూర్చోన్నారు, మీరు చేసిన శుద్ధ తప్పు ఏమైనా సరే 108 భగవద్గీత తీసుకోవాలి. వాళ్ళు రోజు చాలా అంకిత భావంతో చేసేవాళ్ళు అన్నమాట, ప్రతి గురువారం అంత నిష్టగా. అంత జీర్ణించుకుపోయింది ఆ వైరస్ మొత్తం. అటువంటి నీలిమాల ప్రభు చూస్తున్నారు అట్లనే, ఇట్లా చెప్తే 108 కాదు 8 కూడా తీసుకోరు వీళ్ళు అని చూస్తూ ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్. నేను వదిలిపెట్టలేదు లాస్ట్ వరకు, తీసుకోండి ఏమైనా సరే మీరు చేసే శుద్ధ తప్పు అది, నేను దేవుడిని కాదని చెప్పాడు స్పష్టంగా, మీరు చేసిన తప్పు అని కొంచెం ఘాటు ఘాటుగా చెప్పాను. తీసుకున్నారు 108. తర్వాత నిర్మల ప్రభు నేను అనుకోలే వాళ్ళు తీసుకుంటారా, నేను మొట్టమొదట వాళ్ళు చేసే తప్పు ఖండిస్తూ 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 లే. వైద్యుడు ఏం చేస్తాడు, చేదు ఉంటుంది ఇది, కానీ నువ్వు తీసుకోవాల్సిందే బాగు కావాలంటే. కొన్నిసార్లు అంత అవకాశం లేనప్పుడు వివరించేదానికి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు, అది వేరే. అవకాశం ఉన్నప్పుడు రాజీ పడకూడదు ఇక్కడ. ఇరవై 25వ శ్లోకం. యశ్వంత్ కూడా కొత్తగా అప్పుడు 1 సంవత్సరం అయిందలే చేరు మైడుకూర్లో బుక్ డిస్ట్రిబ్యూషన్
డాక్టర్తో
కూర్చో వాదన పెట్టుకుందామే అంత మాయావాదం గురించి. కొత్త కొత్తగా వచ్చినప్పుడు 1 సంవత్సరం లోపలనే మాయావాదం తప్పు అని అతన్ని ఖండించి వచ్చాడు, కూర్చొని మాట్లాడి చర్చించి అని. ఓ ఈయన డాక్టరే ఏమనుకుంటాడు, ఏమనుకుంటా నేను చిన్న వయసు, చిన్న వయసు ఏంది, సేవకుడు భగవంతుడి సేవకుడు. 25వ శ్లోకం. అన్యతా ఏ మానే తారణ హి కనిస్తారా నాహి 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 ఏ తీన ఏవకారా. వేరే మార్గం అంగీకరించేవాడు ఎవడైనా తరించబోడని ఈ శ్లోకం స్పష్టంగా తెలిపింది. ఏ శ్లోకం? హరే నామ ఇవ కేవలం చెప్తుంది వేరే మార్గం స్వీకరిస్తే నువ్వు మునిగిపోతావు. వేరేది లేదు వేరేది లేదు వేరేది లేదని 3 సార్లు చెప్పడానికి ఇదే కారణం. ఇది అసలైన ఆత్మానుభూతి పద్ధతిని నొక్కి చెప్తుంది. ఏవా సరే, ఇప్పుడు ఏం చెప్పారు ఇంతవరకు? హరినామం తప్ప, హరినామం తప్ప వేరే మార్గం లేదు. సో వైద్యుడు చెప్పాడు, అయ్యా ఈ టాబ్లెట్ తప్పితే వేరే మార్గం లేదు. నేను మరి ఈ టాబ్లెట్ ఎలా తినాలి చెప్తారు కదా, ఇది ఆహారం వేసుకొని తినాలి, పరగడుకొని తినాలి, ఈ సమయానికి తినాలి, తిన్న తర్వాత ఇది తినాలి చెప్తారు. ఇప్పుడు ఏం చెప్పారు? అరే హరినామము ఔషధం అని చెప్పారు. ఎలా స్వీకరించాలి? 26వ శ్లోకం. తృణహైతే నీచహయా సదా లభే నామాపనీరభిమాని అన్యేది సదా. హరినామాన్ని పలకడానికి మనిషి దారిలో గడ్డిపోచకన్నను వినయముగా ఉండాలి. స్వీయ అభిమాన వాంచ లేకుండా ఇతరులకు పూర్తి గౌరవం చూపగలిగి ఉండాలి. ఏ హరినామ ఔషధం తీసుకో బాగా ఎవరు తీసుకోగలరంటే వీళ్ళు తీసుకోగలరు. ఎవరు? గడ్డిపోచ ఎంతమంది తొక్కినా కూడా ప్రతిఘటించదు. ఎందుకు నన్ను తొక్కుతున్నారే? తొక్కినంతసేపు అర్థం ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత దాని మళ్ళీ అది దాని స్థానంలో అది. స్వీయ అభిమానం, స్వీయ అభిమానం అంటే అభిమానం అంటే గౌరవం, నన్ను గుర్తించట్లేదు. స్వీయ అభిమానం ఉన్న వ్యక్తి నామాన్ని ఆస్వాదించలేడు. స్వీయ అభిమాన వాంఛ లేకుండా తర్వాత ఏం చెప్పారు? ఇతరులకు గౌరవం కాదు, పూర్తి గౌరవం. ఇతరులకు పూర్తి గౌరవం, నాకు అస్సలు గౌరవం అవసరం లేదు, ఇతరులకు పూర్తి గౌరవం ఇవ్వాలి. ఇది చాలా హరినామంలో ఉన్నత స్థితి చేరిన భక్తుడి యొక్క లక్షణం. ఇది రోజు శిక్షాష్టకంలో పాడతాం, ఎందుకంటే మన లక్ష్యం గుర్తు పెట్టుకోవడానికి, ఉన్న ఫలంగా ఆ స్థాయికి చేరుతామని కాదు. అయ్యో ఎంతో సాధించాల్సింది, ఎన్ని వేల కిలోమీటర్లు ఉంది నా ప్రయాణం, ఎక్కడో పడిన్నాను, మట్టి రోడ్డులో హైవే ఎక్కాలి, ఎక్కడ ఎక్కడ నా పరిస్థితి అని గుర్తు తెచ్చుకోవడం కోసం శిక్షాష్టకం శ్లోకాలు. ఈ తృణాద పిశుని చేయన దానికి వివరణ ఇస్తాడు మహాప్రభు ఇక్కడ. గడ్డిపోచ కంటే కూడా ఆ పని నిరాభిమాని. అభిమాని అంటే అభిమానం, నేను నన్ను గుర్తించట్లేదు కొంచెం కూడా. నిరభిమానం అంటే నాకేముంది గుర్తింపు, నాకేం అవసరం అసలు, నేను ఎవరు నన్ను గుర్తించడానికి? ఇది మరి ఇతరులు సర్వ పూర్తి గౌరవానికి వాళ్ళు అర్హులు. ఇది ఉన్నత స్థితిలో ఉన్న భక్తుడు ఇతరులకు ఇతరులను గౌరవించడానికి చాలా ఆరాట పడుతుంటాడు అంట. ఆరాట పడుతుంటాడు. ఆరాటం అంటే ఏమి? ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా గౌరవించడానికి అని చూసేది ఆరాటం. గౌరవించాల్సి వచ్చినప్పుడు గౌరవిస్తానులే అనేది కాదు, ఇతరులకు ప్రణామం చేయడానికి ఆరాట పడుతుంటాడు అంట. చేసే పద్ధతులు కూడా ఉన్నాయి అనుకో, కనిష్ట అధికారి ఎలా చేయాలి, మధ్యమ అధికారికి ఎలా అనేది ఉన్నాయి, ఉపదేశ అమృతంలో ఉంది. ఇక్కడ ఆరాటం, ఇతర భక్తుల్ని గౌరవించాలి అనే ఆరాటం ఉంటుంది, తనకు మాత్రం ఏ గౌరవం అర్హత లేదు నాకు. 27వది, తరు సమాసహిష్ణుత వైష్ణవ కరివే వర్సనా తాడనే కాకే కీచునా బలివే. హరినామాన్ని ఉచ్చరించే భక్తులు చెట్టుకున్నంత ఓర్పును కలిగి ఉండటం నేర్చుకోవాలి. తిట్టినా దండించినా అతడు ఎవ్వరికి ఎదురుమాట చెప్పకూడదు. ఈ ఔషధం ఎలా తీసుకోవాలో చెప్తున్నారు. తిట్టినా దండించినా అతడు ఎవరికి ఎదురు చెప్పకూడదు, ప్రతీకారము చేయకూడదు. నీకొత్త చూసుకుంటా 10 మాలలు చేసి వచ్చి నేను మొదట మాల పెట్టినప్పుడే ఆ ప్రశ్న వేశాడు కదా, నేను ఈ ప్రశ్న వేస్తా. ఈ ప్రశ్న అతను ఆ సమాధానం చెప్తే మళ్ళీ ఈ ప్రశ్న వేస్తా. నేను జపమాల తిరుగుతూనే ఉంటుంది మెంటల్. మనం ఎవరిని పట్టుకుని మెంటల్ అంటాం? మనం రోడ్డు మీద పనికి రాని చెత్త బాటిల్లో పెట్టి వాళ్ళు మెంటల్ అంట, వాళ్ళకి మించి మెంటల్ మనం. ప్రభా 5వ స్కందం 5:7, 3వ శ్లోకం కాదు అయ్యా, ఏ రోజైతే మీరు అనుకుంటారా నేను మనసుని జయించాని, చాలా మాయలో ఉన్నారు మీరు అని. అంత సులభం కాదు ప్రభా. ఇంగ్లీష్లో నాట్ సో ఈజీ సార్ అని, కంట్రోలింగ్ మైండ్ ఇస్ నాట్ సో ఈజీ సార్ అని. శివుడు లాంటి వాడే మోహానికి లోనయ్యాడు విష్ణువుని చూసి, పార్వతి పక్కన ఉండగానే ఆయన వీర్యస్ఖలనం అయింది మోహిని అవతారాన్ని చూసి. నువ్వు నేనెంత అవధానం ఇచ్చారు ప్రభుపాదం. శివుడు చూపిస్తున్నాడు, నా అంతటి వాడే మనస్సుకు లోనైతే చూడు ఏమైపోయిందో, నా భార్య ఉండగానే ఇంకొక స్త్రీ వెనుక పడ్డాను నేను. మరి సాధారణ జీవులు మీరెంత జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తున్నాడు శివుడు. కాబట్టి మనసును ఎప్పుడు నమ్మొద్దు, మా గురు మహారాజ్ చెప్పింది, ఉదయం 100 సార్లు చెప్పుతో కొట్టండి, సాయంకాలం చీపురుతో 100 సార్లు కొట్టండి. అంటే దాన్ని గట్టిగా వినిపించాలి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ 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 హరే హరే. ప్రణవ్ వస్తాడు, ప్రణవ్ పిల్లడు అబ్బాయి అనమాట, అందరు నిద్ర లేపుతాడు సడన్ గా ఉన్నట్లుంది, అటు కొడుతుంటాడు అనమాట మధ్యాహ్నం. ఈరోజు రాలేదు
సడన్ లేదు
అట్లా అట్లా ఉండాలని చెప్పా. ధీరకు ఉదాహరణ, సాధారణ జనంకు నేర్పించడం కోసం శివుడు మీరు మనసు మాట వింటే ఇలా పతనం అవుతారు చూడని నేర్పించడం కోసం ఆయన లోకుల కళ్యాణం కోసం స్వీకరించిన పాత్ర. కాబట్టి ఇప్పుడు అర్జునుడు మాయలో లేడు, అర్జునుడు మాయా రోల్ చేస్తున్నాడు కాబట్టి ఏడ్చాడు కూడా మన కోసం. అలాగే ఇక్కడ శివుడు ఒక సాధారణ జీవుడు మనస్సుకు లోబడితే ఎలా అవుతాడో చూడండి అని చూపెట్టడం కోసం వేరేది. ఇరవై ఎనిమిది, కాటిలేహాతరు ఏన కీచున భోలయాయ్యా మరే తూజల చెట్టు గురించి ఇంకా చెప్తున్నారు మహాప్రభు. ఎవరైనా చెట్టును కొట్టివేస్తే అది ప్రతిఘటించదు, ముందే చెప్పారండి. ఎవరైనా నేను తిట్టినా కూడా వాళ్ళను తిట్టకూడదు, తర్వాత తిట్టాను కూడా ఉండకూడదు మనసులో. దానికి ఇక్కడే మీ చెట్టును నరుకుతున్నారు, చెట్టును నరుకుతున్నారు, ప్రతిఘటించదు, ఎండిపోయి చచ్చిపోతున్న అది నీళ్లు పోయామని ఎవరిని అడగదు. అంటే దీని అర్థం ఏంటి, భౌతికమైన వ్యక్తుల మీద ఎవరి మీద ఆధారపడకూడదు. మీకు నిజంగా భక్తిలో ముందుకు ఎదగాలనుంటే మా అమ్మ రక్షిస్తుంది, మా నాన్న రక్షిస్తాడు, వాళ్ళు అభక్తుల మీద నువ్వు ఆధారపడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత భౌతికంగా ఎంత గొప్ప గుణ సంపన్నులు కావచ్చు, భౌతికంగా వాళ్ళ మీద ఆధారపడి నువ్వు చచ్చిపోతున్నావు అయినా కూడా వాళ్ళ మీద ఆధారపడవు. నేను చెప్పాను నీకు ఇస్కాన్లో చేరొద్దని, ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు. మీ నాన్న చెప్తాడు, డబ్బులు చూడు నా చేతిలో ఇంత డబ్బులు ఉంది చూడు, నా మాట విన్నావా? వినలేదు. సరే నాన్న, ఈరోజు నుంచి నేను ఇస్కాన్కి వెళ్ళను, నాకు అన్న నా పద నుంచి బయటపడేస్తా. వద్దు, కృష్ణుడి మీద ఆధారపడు, నీ బంధువులు మీ ధనము వాళ్ళ మీద ఆధారపడు. భక్తుడు అనుకో, భక్తుడి మీద ఆధారపడు, భక్తుడి మీద ఆధారపడ్డా అంటే భగవంతుడి మీద ఆధారపడ్డా. ఈ ఓర్పు సాధన సరే, ఇక్కడ ఏం చెప్పారు, గడ్డిపోచ కంటే చాలా అణిగమణి ఉండాలి, చెట్టు కంటే ఎక్కువ ఓర్పు కలిగి ఉండాలి. అంటే నిన్ను కొడుతున్నారు తిడుతున్నారు అయినా కూడా ఓర్పు కలిగి ఉండాలి, ప్రతిఘటించకూడదు, కక్ష భావన రాకూడదు లోపల, అసలు ఉండకూడదు. ఉంటే కృష్ణుడు ఉండడు అక్కడ, కృష్ణుడు రాని రాడు అక్కడికి. మరి ఇంత ఓర్పు ఎలా వస్తుంది? ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఈ ఓర్పు సాధన అత్యంత కఠినం, చిన్నదానిగా జుప్పను లేసింది, నవ్వుకోం లేసినట్టు బుస్సని, చిన్న చిన్న వాటికే చెట్టులాగా నరుకుతుంటే ఊరుకుండే అది కఠినం. అయితే ఎవరైనా నిజంగా హరే కృష్ణ మహామంత్రం కీర్తనలో నెలకొంటే, ఇది మనం నిజంగా జపం చేసి ఉంటే, మాల తిప్పి ఉంటే కాదు, అక్కడున్న వాక్యమే నేను చెప్పేది కాదు, ఎవరైనా నిజంగా హరే కృష్ణ మహామంత్ర కీర్తనలో నెలకొంటే ఓర్పు గుణము సహజముగానే వస్తుంది. అర్థం చేసుకోవాలి, మనం వింటున్నామా నామము, వినట్లేదు, వింటుంటే ఎందుకు వస్తాయి మనకు, ఎందుకు? దీని అర్థం ఏంటి, వింటే సహన శక్తి అప్రయత్నంగానే వచ్చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాడా లేదా వ్యక్తి అనే దానికి సూచన ఏంటంటే సహనం. సహనం, సహనంలో తెలుస్తుంది ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగి ఉన్నాడు ఈ వ్యక్తి అని. సహనం అంటే ఏంటి, నిన్ను ఉద్రేకానికి లోను చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఉద్రేకానికి లోను కాకుండా, ఇది సహనం అని, సహించడం. ఏమీ జరగనప్పుడు బాగానే ఉంటావు, అది సహనం కాదు. నిన్ను కదిలించి నీలో నీ మనస్సులో అలజడి లేపించేటువంటి మాటలు కానీ సంఘటనలు కానీ పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు నువ్వు యథావిధిగా ఉంటే అప్పుడు సహనం ఉంది అన్నారు. ఇది సులభం కాదని చెప్తున్నారు ప్రభుపాద్ ఇక్కడ. అయితే ఎవరికి వస్తుందని, నామం నిజంగా నామంలో నెలకొని ఉంటే వాళ్ళకు వచ్చేస్తుంది లక్షణము. ఇంకా ఉంది, ఇది టైం అయిపోయింది, నెక్స్ట్ క్లాస్ వచ్చి చూడచ్చు. మళ్ళీ మళ్ళీ క్లాస్లో కూడా ఇదే ఇంకొకసారి. ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, 33వ శ్లోకం వరకు, 4 ఉన్నాయి, 5 శ్లోకాలు ఉన్నాయి. మీరు వీలైతే చదవండి. మన లక్ష్యం ఇదే, నామం నామం. ఎలా చేస్తే శుద్ధనామం, మనము నిన్న చెప్పాను కదా, జపం చేస్తుండొచ్చాము కానీ ప్రేమ కావాలంటే చేసే జపం వేరు, కృష్ణ ప్రేమ కావాలంటే చేయవలసిన జపం ఇది. నేను భక్తి చేస్తూనే ఉన్నా, నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంటుంది. లక్ష్యం ఏంటి, ఇది కృష్ణుని ప్రేమించాలి అంటే మాత్రం నడుస్తుంది అనేది కాదు, ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో చూసుకోవాలి జపం. అందుగురించి మన లక్ష్యం అర్థం చేసుకున్నప్పుడే సరిగా ప్రయత్నం చేయం, లక్ష్యం అర్థం చేసుకోవాలి. నా లక్ష్యం ఏంది, భౌతిక ప్రపంచంలో గుర్తింపు నాకు అవసరం, అవసరం లేదు నాకు అనేది ఇటువంటివి విన్నప్పుడు చదివినప్పుడు ఏది తెలుస్తుంది. ఎక్కువ చర్చించాలి, ఎక్కువ వినాలి. ఒకసారి విన్నా బాగుంది, అరే నామ శ్లోకము లేదు, పదే 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 స్మరించుకోవాలి, చర్చించాలి, దాని గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి. ఈ త్రినాథ పిశునించైనా హరేర్నామ లోతుగా ఆలోచించాలి, హరినామం గొప్పతనం గురించి బాగా వినాలి, చర్చించాలి. ఇది చేస్తూ చేస్తూ చేస్తుంటే మనకు కూడా గాఢమైన ఆసక్తి పెరుగుతుంది, అటువంటి లక్షణాలు మనకు కూడా వస్తాయి, జపం బాగా చేయాలని కోరిక కలుగుతుంది, కోరిక ఉన్నప్పుడు ప్రార్థన వస్తుంది. జపం బాగా చేయాలనే కోరిక కలగనప్పుడు ప్రార్థన చేయలేము. కోరిక రావాలంటే ఆ వస్తువు గురించి బాగా వినాలి, ఎంత గొప్పది ఈ వస్తువు అని. హరే కృష్ణ
కృష్ణ హరే రామ హరే రామ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. గట్టిగా గట్టిగా చెప్పాలి.